ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో ఉపనిషత్తుల్లోని అదే బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, వీటిల్లో చెప్పబడినటువంటి అపూర్వమైనటువంటి విషయాలు భగవద్గీతలో అంతర్లీనమై జ్ఞానులైనటువంటి వారికి చక్కటి నిర్దేశం చేస్తూ ఉంటాయి. అది తెలుసుకోవడమే నిజమైనటువంటి భగవద్గీత. ఎంతో గుహ్యమైనటువంటి వేదాంత రహస్యం అది. కానీ దానిని మనబోటి సామాన్యులకు కూడా అర్థం చేసుకునే విధంగా స్వామివారు ప్రశ్నోత్తర రూపకంగా గ్రంథాన్ని అందించారు, శ్రీకృష్ణార్జున సంవాదం. దాన్ని మనం ప్రతిరోజు శ్రవణం చేసుకుంటూ ఉన్నాం, మననం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 49 భాగాలు పూర్తి అయ్యాయి. ఇవాళ 50వ భాగాన్ని ప్రారంభిస్తున్నాం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గతంలో 746వ ప్రశ్నకి స్వామివారు సమాధానం చెప్పారు. ప్రశ్న అప్పుడు భగవద్గీతలో కొన్ని చోట్ల భగవంతుని ఎందు భారముంచు అని, కొన్ని చోట్లను నాయందు భారముంచు అని కొన్ని చోట్లను కనిపిస్తోంది. ఎందుకు ఇలా ఉంది? అన్ని చోట్ల కూడా నాయందే అని చెప్పచ్చు కదా. పరమాత్మ, కృష్ణ పరమాత్మ తనకంటే భిన్నంగా భగవంతుని ఎందు భారముంచి అని ఎందుకు చెప్పాడు స్వామి అని శిష్యుడు అడిగిన దానికి స్వామివారు, ఎక్కడ చెప్పినా ఎవరిని చెప్పినా ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్ఠతి అని అంటూ, ఎక్కడ చెప్పినా సరే అది నాయంది అని అర్థం వస్తుంది అన్నారు. దానికి కొనసాగింపుగా 747వ ప్రశ్న సాగుతూ ఉన్నది. దానికి స్వామివారి ప్రసాదంగా అనుగ్రహంగా సమాధానాలను గ్రహిద్దాం. అడియేన్ రామానుజదాస, రానైనా కూర్చో. నిన్నటి వరకు చెప్పినవి అర్థమవుతున్నాయి కదా? అడియేన్ అడియేన్. అంతేకాకుండా నిన్న చెప్పింది ఇంకా కొంచెం కొనసాగిస్తే బాగుంటుంది స్వామి. అలాగే నాకు జ్ఞాపకం ఉంది, చెప్తాను విను. ఇప్పుడు సుఖదుఃఖాదులను సమంగా తలచి అనే వాక్యంలో కన్నా ఆ సుఖదుఃఖాదులను పరమాత్మ యందు ఉంచి అనే వాక్యంలో ఆత్మస్వరూపానికి ప్రధాన లక్షణమైనటువంటి శేషత్వము, పారతంత్ర్యాలు ఉట్టిపడుతున్నాయి. ఆ సంగతి గమనించావా? అంటే ఏంటి? అంటే నీకు ఆ వివరాలు తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి మనకి అవి అవసరం లేదు. ఇంతకీ మనం తెలుసుకోవలసిన విషయం సుఖదుఖాలు, లాభాలాభాలు, జయాజయాలు, ఇవి పరమాత్మ యందుంచి అని కదా ఈ శ్లోకంలో మనం చెప్పుకోవాలి. అడియన్ అడియన్. నిజమే. తర్వాత యుద్ధం చేయవలను, అలా అయితే పాపములు పొందవు అనే కదా స్వామి అడియన్. కాదు, సుఖదుఖాదులను పరమాత్మ యందుంచిన తరువాత యుద్ధము చేయవలను అని అన్నా. సుఖదుఖాదులను సమములుగా చేసి తర్వాత యుద్ధం చేయవలను అన్నా కూడా కుదరదు. యుద్ధం అనేది వచ్చేసి సిద్ధంగా ఉంది ఎదురుగుండా, అది మీద పడుతోంది. ఇప్పుడు సుఖదుఖాలను ఇలా సమంగా చేయాలా అని ప్రాక్టీస్ చేసేంతవరకు సమయం ఉంటుందా? లేదు. యుద్ధం ఆగుతుందా? ఆగదు. అనుసంధానం చేసుకుంటూ యుద్ధం చేయడమే తథ అంటే తరువాత అని అర్థం కాదు ఇక్కడ. అలా యుద్ధం చేసినందువలన పాపములు పొందవు అని అర్థం. అడిగాను, స్వామి పాపం అంటే ఏమిటి? యుద్ధం చేయడం వల్ల వచ్చేది పాపమా? గురువులు బంధువులు వగైరాలను సంహరించడం వలన వచ్చేది పాపమా? ఓహో, నువ్వనేవి ఏది కాదు, జాగ్రత్తగా విను. యుద్ధం చేయడం అనేది క్షత్రియ ధర్మం. తన విద్యుక్త ధర్మం తనకి పాపాన్ని ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు కదా. ఇప్పుడు ధర్మవ్యాధుని కథ తెలుసు కదా నీకు. అతను ఒక కషాయివాడు, అయినా సరే తన వృత్తి తాను చక్కగా చేసుకుంటున్నాడు, అతనికి పాపం రాలేదే. అలాగనే గురువులు బంధువులు కూడా యుద్ధధర్మ పరిపాలన కోసం వచ్చారు కనుక వారిని సంహరించడం కూడా ఇప్పుడు ఇతని వృత్తి, ఇతనికి పాపం కాదు. అడిగాను, స్వామి మరే పాపం పొందమంటున్నారు, మరి ఇదివరకే చేసిన పాపమా? ఇదివరకు చేసిన పాపాన్ని ఇప్పుడు కొత్తగా పొందేదేముంటుంది? ఆ పాపానికి పాపమే. మరి అడిగాను, మరి ముందు చేయబోయేటువంటి పాపం అంటారా? కానే కాదు, యుద్ధధర్మ పరిపాలన ప్రాయశ్చిత్తమూ కాదు, పరిపక్వ ఉపాసన కూడా కాదు. అడిగాను, మరి ఇంకా పాపాన్ని పొందవు అని అనడం దేనికి స్వామి? ఎందుకంటున్నాడు అట్లాగా? అదే కదా, మరి చిట్ట చివర సర్వధర్మాన్ పరిత్యజ్య అనే ఒక శ్లోకం వస్తుంది. అక్కడ సర్వపాపేభ్య మోక్ష ఇష్యామి అని అంటారు మన స్వామి. అక్కడ పాపానికి ఉన్న అర్థమే ఇక్కడ కూడా. అక్కడేముంది దాని అర్థం? భగవత్ప్రాప్తి విరోధులైన వాటినన్నింటినీ అని అర్థం. చాలా బాగా ఉంది అడియన్. ఇలా యుద్ధం చేయడం వలన భగవత్ప్రాప్తి విరోధులు నిన్ను అంటావు అని అర్థం వచ్చింది. మరి దాన్ని సంసారం అని అనుకోవచ్చా స్వామి? ఓ వేషుగ్గా అనుకోవచ్చు. జనన మరణ చక్రంలో నువ్వు చిక్కుకొనవు అని అర్థం అలా చెప్పుకోవాలి. అడియనంతా బాగుంది, కానీ సుఖదుఖములు లాభాలాభములు జయాపజయాలు అనేది ఇక్కడ మూడు జంటలుగా చెప్పారు కదా స్వామి, ఎందుకు అలా చెప్పాలి? లాభాలాభముల వలన జయాపజయముల వలన కూడా కలిగేవి సుఖదుఖాలే కదా. ఆ ఒక్క జంటని చెప్తే చాలుతుంది కదా స్వామి? మరి భలే మంచి ప్రశ్న వేశావు. సుఖదుఖములు శరీరానికి సంబంధించినవి, లాభాలాభములో ఇంద్రియాలకు సంబంధించినవి, జయాపజయాలో మనస్సునకు సంబంధించినవి. ఇప్పుడు యుద్ధంలోని బాణాలు వేశారు, ఆ బాణపాతం వలన శరీరానికి, వస్తులాభాల వలన ఎప్పుడు కూడా ఇంద్రియాలకి, అనుభవాదుల వలన మనస్సుకి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అవన్నీ భగవంతుని యొక్క ఇచ్ఛ వలన లభించినవి, మన ప్రమేయం లేదు అని తలచి నిశ్చింతగా ఉండాలి. అడియన్, దేవరవారు చెప్తున్నారు కానీ వీటి విషయంలో కొంచెం వివరించాలండి. ఇదివరకు మీరు చెప్పారు, అయినా మళ్ళీ ఒక్కసారి ప్రార్థిస్తున్నాను, కొంచెం కృప చేయండి దీని అర్థాన్ని ఇక్కడ వివరించి. అలాగే మరి అర్థం కాకుండా ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం, మనం చెప్తున్నాను జాగ్రత్తగా మేడం. ఇప్పుడు ఒకసారి ఒక శిల్పాన్ని చూడడము అనేది జరిగిందనుకో, ఆత్మ నుంచి బయలుదేరినటువంటి ధర్మభూత జ్ఞానం మనస్సు ద్వారా, నేత్రము అనే ఇంద్రియం ద్వారా, శరీరం పైన కళ మనకు కళ్ళ ద్వారా బయటకు ప్రసరించి శిల్పాన్ని తాకి వెనక్కి వచ్చి మనస్సుకు చెప్తుంది. ఎక్కడో ఉన్న దేవాలయంలో ఎప్పుడో చూసిన శిల్పం అనుకో, ఆత్మ నుంచి బయలుదేరిన ధర్మభూత జ్ఞానం మనస్సు ద్వారా, నేత్రమనే ఇంద్రియ సహాయంతో ఆ మనస్సులో ఉన్నటువంటి స్మృతులను కిలికి శిల్పాన్ని స్మృతిని తాకి వెనక్కి వెళ్ళి మనస్సుకి చెప్తోంది. అయినా మొదటి దశలో కనిపించిన శిల్పం తాకడానికి కూడా వీలైంది, రెండవ దశలో కనిపించిన శిల్పం కలలో లాంటిది, ఇక మూడవ ప్రక్రియలో శిల్పంలోని అందచందాలు కనిపించాయి. ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానం మనస్సు వరకే ప్రసరించి అక్కడి సంస్కారాలని అనుసరించి శిల్పం అందంగా ఉందా లేదా అని గ్రహిస్తుంది. మనస్సు అందువలననే ఒకరికి ఒక వస్తువులో కనిపించిన అందచందాలు ఇంకొకరికి ఆ వస్తువులో కనపడకపోతుంది. కనపడకపోవచ్చు మరి. అడిగిన అడిగేను, చాలా చక్కగా చెప్పారు, అర్థమైంది. అనుభవం మూడు దశలుగా ఉంటుంది అనుకోవచ్చు. నాకు అర్థమైంది అడిగేలాగా. ఒకటేమో ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానము, దానికితోడు మనస్సు, దానితోడు ఇంద్రియాలు, అవయవాలు. అట్లాగనే అడిగాను రెండో విషయంగా, ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానం, మనస్సు, ఇంద్రియాలు. ఇప్పుడు మూడవది ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానం ప్లస్ మనస్సు, అంతే కదా అడిగాను. దాసుడు అర్థం చేసుకున్నది సరిగ్గా ఉంది అడిగాను. బాగానే చెప్పగలిగానా? బాగా చక్కగా చెప్పావు, అంతే సరిగ్గా సరిపోయింది. ఇందులో మొదటి దాన విలన కలిగే అనుభవాన్ని సుఖదుఖాలనే జంట అలా గ్రహించు, రెండవ దాని వలన కలిగే దాన్ని లాభాలాభాల జంట అని గ్రహించు, మూడవ దాని వలన కలిగే దాన్ని జయాపజయాలు అని గ్రహించు. పరమాత్మ సూచించి ఏ అనుభవాన్నైనా సరే నాయందు ఉంచి నాకు వర్తింపజేస్తే సంసారంలో చిక్కుకొనవు అన్నాడు స్వామి. యచ్చోక ముచ్చోషణమింద్రియాణం అని వాపోయినావే అది ఇంక నిన్ను అంటదు అని అర్జునుడికి స్వామి చక్కగా వివరించి చెప్పాడు. దాన్నే మళ్ళీ 38వ శ్లోకంలో చక్కగా చెప్పాడు స్వామి. అడిగాను అడిగాను, చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక తర్వాత చెప్పదలిచిన విషయం భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమై ఉంటుంది స్వామి? ఏమై ఉండడమేమిటి? కర్మయోగ వివరణకి ఇప్పుడే అసలు నాంది పలికాడు స్వామి. అదే విషయం కొనసాగిస్తాడు. అలాగా అడియన్ అంటూ స్వామివారు తన గ్రంథంలో 26వ భాగాన్ని ముగించారు. ఇప్పుడు స్వామివారి రచనలో 27వ భాగం ప్రారంభమవుతోంది. ప్రశ్న 759వది. అడియన్, కర్మయోగ వివరణకి నాంది పలకడం ఏమిటి ఇప్పుడు? ఇంతవరకు చెప్పింది జ్ఞానయోగం కదూ. ఆహాహా, ఎందుకయింది? ఇంతవరకు స్వామి చెప్పింది జ్ఞానమే అంతే. అయ్యో అదే, అవునా? ఇప్పుడు నత్వే వాహం జాతునాశం అంటూ శ్లోకం మొదలుకొని తస్మాత్ సర్వాణి భూతాని అన్నంతవరకు చెప్పింది ఆత్మ గురించే కదా స్వామి. అవును, ఆత్మ గురించే అంతవరకు చెప్పాము. మరి ఇప్పుడు దాని కొనసాగింపే కదా జరగబోయేది. అవును. మరి ఆత్మ అంటే జ్ఞానమే కదా స్వామి. కావచ్చు. మరి అయితే ఇంతవరకు చెప్పినది జ్ఞానయోగం కాదంటున్నారేమిటి మీరు? జ్ఞానయోగం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అదేంటి స్వామి, చాలా బాగుంది మీరు అడిగేది. నేను అడగవలసింది మీరు అడుగుతున్నారేంటి స్వామి? ఆహా, తెలిసిన వాడిలా మాట్లాడితే ఏం తెలుసో తెలుసుకోవద్దు నేను, అందుకని అడుగుతున్నాను. అదే అడిగే, జ్ఞానయోగం మోక్షానికి ఒక ఉపాయం అని తెలుసు. ఆత్మ గురించిన జ్ఞానం కలిగితే అదే జ్ఞానయోగం ఇలా అనుకుంటున్నాను. భలే భలే, ఇది అంత సులభం కాదు. మోక్ష సాధనంగా ఉపయోగించే జ్ఞానయోగం అనేది ఒక ప్రత్యేకమైన అనుష్ఠానం సుమా. అడిగే, అనుష్ఠానము అని అంటే దేన్ని అనుకోవాలి? అనుష్ఠానం అంటే ప్రాక్టికల్స్, అభ్యాసం, ప్రాక్టీస్, ఆచరణలో ఉంచుకోవడం. అడిగేన్ స్వామి, అయితే ఆచరణలో ఉంచేదే జ్ఞానయోగం అవుతుందా? విషయం తెలిస్తే చాలదంటారా? ఎలా అవుతుంది? ఇప్పుడు పంచదార తీగా ఉంటుంది అనే జ్ఞానం స్నేహితుల వలనో బంధువుల వలనో ఎక్కడో చదివావు లేదా శాస్త్రాల వలనో నీకు తెలిసింది. పంచదార తినడానికి ఒక ప్రయత్నం చేస్తావు, పంచదార మొత్తానికి లభించింది, తిన్నావు. ఇలాగ ఇప్పుడు దీనిలో మూడు దశలు చేయలేదా? అలాగే ఆత్మ ఫలానలా ఉంటుందని తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని పొందాలని చేసేటువంటి ప్రయత్నం, ఇక పొందడము అనేటువంటి దశ, ఇవి విడివిడిగా గ్రహించగలిగితే సందేహాలు కలగవు. అడిగాను అడిగాను అర్థమైంది. జ్ఞానం, ప్రయత్నం, ఫలం అనేటువంటివి ఈ మూడు దశలు అంటారు మీరు. అది నేను ఒప్పుకున్నాను. కానీ ప్రయత్నం ఎలా చేయాలో తెలుసుకోవడం జ్ఞానంలో భాగమా ప్రయత్నంలో భాగమా, ఇది దాసుని ప్రశ్న అని అంటూ శిష్యుడు 768వ ప్రశ్నని స్వామి ముందు అడిగాడు. స్వామిని అడిగితే స్వామివారు దానికి సమాధానం ఎలా అనుగ్రహిస్తున్నారో దాని కొనసాగింపుని రేపటి రోజు గమనిద్దాం. ఇంత చక్కగా విడదీసి విమర్శగా హృదయానికి అత్తుకునేటువంటి లోతైనటువంటి భావాలని స్వామివారు మనకి అందించిన దానికి, వారి ఉదార స్వభావానికి అనేక దాసోహాలు సమర్పిస్తూ, ఇలా చదివి వినిపించే భాగ్యం దాసునికి కలిగినందుకు అనేక దాసోహములు స్వామివారి సమర్పిస్తూ, విని ప్రతిరోజు మీరు ఆనందిస్తున్నటువంటి మీకు ఆ స్వామివారి కటాక్షాలు నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్వారు, హైదరాబాదు.